శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. ఈ వారాంతపు బైబిల్ స్టడీ యొక్క అంశము విత్తువాని ఉపమానము. మూలవాక్యము మత్తయి సువార్త 13:3-9.
గత 2 వారాలుగా అంటే ఇప్పుడే ఆధారం చేసుకుని 3 సేవలు అనే అంశాన్ని ధ్యానం చేస్తాం. దాని తర్వాత పునరుద్ధానాన్ని ఆధారం చేసుకుని పునరుద్ధానానికి ఉన్న రుజువులు, దాని ప్రాముఖ్యత అన్న విషయాన్ని కూడా లేఖనాల నుంచి ధ్యానం చేస్తాం. ఈరోజు ప్రత్యేకంగా పునరుద్ధానుడైన ప్రభు ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధ ఎంత ప్రాముఖ్యమైంది, యేసుక్రీస్తు ప్రభు బోధించిన విషయాలు ఎంత అవసరమైనవి, లోతైనవి అన్న విషయాన్ని దేవుని వాక్యం నుంచి మీరు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమని బోధించారో, ఆయన చేసిన బోధ అంతటిని కూడా అపోస్తలులు సువార్తల్లో లిఖించడం జరిగింది. వాటిని ఈ రోజు మనం సువార్తలు అంటాం. 4 సువార్తలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఆ సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ ముందుంచడానికి నేను ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 13:3-9 ఆ లేఖన భాగాన్ని మనం చూస్తాం. ఈ లేఖన భాగాన్ని ఈ ఉదయకాలపు బైబిల్ స్టడీలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13:3-9 ఉన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లేఖన భాగం చాలా మందికి సుపరిచితం. దీన్ని విత్తువాని ఉపమానం అని చాలా కాలంగా మనం వింటూనే ఉన్నాం. సంఘాలకు వెళ్తున్న వారికి ఈ విత్తువాని ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అందులో విత్తుటకు ఒకడు బయలు వెళ్ళను. ఆయన చుట్టూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డ విత్తనాలని పక్షులు చిత్తుకుని పోయాయి. కొన్ని విత్తనాలు చాలా లోతుగా మన్ను లేని రాతి నేల పడ్డాయి. ఎండ ఎక్కువగా కాయటం వల్ల అవి మాడిపోయాయి, ఎండిపోయాయి. మూడవదిగా కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ఆ ముళ్ళ కంపలు ఆ మొక్కలను అణిచివేయడం వల్ల అవి ఫలించలేదు. నాలుగవదిగా కొన్ని విత్తనాలు మంచి నేలన విత్తబడ్డాయి. ఆ మంచి నేల విత్తబడ్డ విత్తనాలు కొన్ని 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించాయి అని ప్రభు చెప్పడం మనం ఈ ఉపమానంలో చూస్తాం. అయితే ఇందుకే వ్యవసాయదారుడి గురించిన విషయాలు కనబడుతున్నాయి, వ్యవసాయం సంబంధించిన విషయాలు కనబడుతున్నాయి. ఈ విషయాలని ప్రభు ఎందుకు బోధిస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ మనకు అర్థమయ్యే విషయాలను ప్రభు చూపిస్తూ పరలోక సంబంధమైన మర్మాలను, ఆత్మీయ విషయాలను యేసుక్రీస్తు ప్రభు బోధించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులకు, ఆయన వద్దకు వచ్చిన జన సమూహానికి విత్తువాని గురించిన ఉపమానాన్ని చెప్పారో, శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మళ్ళా ప్రైవేట్ గా వచ్చి, మీరెందుకయ్యా ఉపమానాల్లో రీతిలో మాట్లాడుతున్నారు, అర్థమైనట్టుగానే ఉన్నాయి, అర్థం కావట్లేదు అని ప్రైవేట్ గా ప్రభువును కలిసినప్పుడు, ఇదే 13:18-23 ఆ విత్తువాని ఉపమానాల యొక్క భావాన్ని ప్రభువే చెప్పినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. లేఖనాల నుంచి దాని భావాన్ని కూడా ఆయనే వివరించారు, ప్రభువే వివరించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రత్యేకంగా ఈ 13:18 విత్తువాని ఉపమానానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రభు మాట్లాడుతున్నారు. బైబిల్ బోధ అందరికి అర్థమవుతుందా, కొందరికి అర్థమవుతుందా? బైబిల్ని మనం చదువుకుంటే అర్థం చేసేసుకోవచ్చా? బైబిల్ మన దగ్గర ఉన్న చాలా పుస్తకాలు ఉన్నాయి, అకాడమిక్ బుక్స్ ఉన్నాయి, నావల్ బుక్స్ ఉన్నాయి, చాలా పుస్తకాలు, కథల పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు చాలా ఉంటాయి. అలాంటి పుస్తకాలు చదివినట్లుగా చదివితే అర్థమైపోతుందా, లేకపోతే బైబిల్ దగ్గర ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమా అన్న ప్రశ్నలతో మనం వాక్యాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు మాత్రం చాలా విషయాలను ఆయన స్పష్టంగా ఈ సందర్భంలో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఒకసారి ప్రత్యేకంగా మనం ఇక్కడే 13వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 17వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు బోధలో ఒక కీలకమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన అంటారు 11-12 వచనాలు చూస్తే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. అంటే పరలోక రాజ్య మర్మాలు కొందరికి అర్థం అవుతాయి, కొందరికి అర్థం కావు. అందుకే ఎందుకయ్యాను ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అని ప్రభు అడిగితే, కొన్ని విషయాలు మర్మంగా ఉండాలి, అర్థం కాకూడదు, కొందరికి అర్థం కాకూడదు, కొందరు వాటిని తెలుసుకోకూడదు, అందుకోసమే నేను ఎలా మాట్లాడుతున్నానని ప్రభువే అంటారు. అందుకే పరలోక రాజ్య మర్మాలు ఎరుగుతా మీకు అనుగ్రహించబడినది గాని వారికి అనుగ్రహించబడలేదు. అంటే బైబిల్లో దేవుడు ఏదైతే సత్యాలను చెప్పడానికి ప్రయత్నం చేశాడో అవి అందరికీ అర్థం కావు, అందరికి అర్థమయ్యే రీతిలో కూడా రాయబడలేదు, కొందరికి అర్థమవుతాయి అన్నట్టుగా మాట్లాడతాడు. 12వ వచనంలో కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుంచి తీసివేయబడును అన్నాడు. మరలా ఎవరికి పరలోక విషయాలు అర్థమవుతాయి, ఎవరికి యేసుక్రీస్తు ప్రభు బోధ అర్థమవుద్ది అంటే, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాణి యొద్ద వాణి కలిగింది కూడా తీసేస్తా అన్నాడు. ఇది చాలా అన్యాయపు మాటలా ఉంటది. ఉన్నవాడికే పెడతాను, లేని వాడి దగ్గర తీసేస్తాను అంటాడు. ఆయన భోజనం కోసం మాట్లాడలేదు మన అన్యాయం అనుకోవడానికి, ఆయన ఆత్మీయ జీవితం కోసం మాట్లాడుతున్నారు. ఎవరైతే బైబిల్లో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి పరితపిస్తారో, సమయాన్ని కేటాయిస్తారో, ధ్యానం చేస్తారో, దేవుని సన్నిధి కోసం ఆశపడతా ఉంటారో, వారికే దేవుడు ఈ సత్యాన్ని గాయపరుస్తారట. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే అంత శ్రద్ధ చూపించారో, వారికి ఏమి అర్థం కాకుండా ఉన్న వాటిని కూడా మరుగు చేసేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ 13వ అధ్యాయంలో ఫలింపు జీవితం కోసం, ఫలభరితమైన జీవితం కోసం ఆయన మాట్లాడతాడు. ఒకవేళ దీన్ని విత్తమవాణి ఉపమానాన్ని మరొక పదం వాడాలంటే 4 నెలల ఉపమానం అంటారు. 4 నెలల కోసం మాట్లాడతాడు. త్రోవ పక్కన రాతి నేల, ముండ కంపలు కలిగిన స్థలం, మంచి నేల అంటాడు. 4 నెలల ఉపమానం అంటాడు. మొత్తానికి ఈ 4 నెలల నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఫలించడం. ఎందుకు ఈ ఉపమానాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ వర్తమానం అయిపోయే సమయానికి మీకు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మందితో మన గ్రూప్ లోకి వస్తున్న సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు కొందరు అంటున్నారు, బ్రదర్ చాలా బాగుంది, ఆసక్తిగా ఉంది, నేను రావాలని ఆశపడుతున్నాను, నేను ప్రభుత్వాలని ఆశపడుతున్నాను అని చెప్పి ప్రారంభ దినాల్లో చెప్తున్నారు. మళ్ళా ఒక 10-15 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేస్తే, నేను చాలా శోధన ఎదుర్కొంటున్నాను బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి, వద్దాం అనుకుంటున్నాను రాలేకపోతున్నాను, ఉందాం అనుకుంటున్నాను ఉండలేకపోతున్నాను, చేద్దాం అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను. అంటే ఆశ అయితే ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. లేకపోతే ఎప్పుడైతే ఉదయకాలం ప్రార్థనలోకి రావడం ప్రారంభించాను, అప్పటి నుంచే నేను మరి ఎక్కువైన శ్రమలను, శోధనలను ఎదుర్కొంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నమాట. ఒకరు ప్రారంభంలో చాలా ఆశగా కనబడుతున్నారు, కొద్ది కాలంలోనే మళ్ళీ వారి ఆశ చన్నగిలిపోతున్నట్లుగా మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నేను బైబిల్ చదువుతున్నాను నాకు అర్థం కావట్లేదు అంటే, మీకు సమాధానం ప్రభు ఇవ్వబోతున్నారు. నేను దేవుళ్ళలో ఉండాలని ఆశపడుతున్నాను, ఉండలేకపోతున్నాను అన్నది నీకు సమస్య అయితే ప్రభువునికి సహాయం చేస్తారు. అందరు మీట్లు పెట్టుకోండి. ఈ ఆప్షన్ ఎందుకో, ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్ వాడాను, మ్యూట్ ఆప్షన్ ఎనేబుల్ కావట్లేదు. దయచేసి మీరు బుధవారం వచ్చేసరికి నాకు వచ్చే సమస్య ఇదే, బుధవారం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ తల్లి. నేను ఆశగా నాకు ఆశ ఉంది, నా వల్ల కావట్లేదు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అన్న సమస్య మీకుంటే మీ ప్రశ్నలకు చాలా స్పష్టమైన వివరణ ప్రభు ఇవదే కాలం ఈ బైబిల్ స్టడీ ద్వారా ఇవ్వబోతారని బట్టి విశ్వాసాన్ని బట్టి నేను చెప్పగలను. కాబట్టి ఏదో ఉపమానం చెప్తున్నాడని కాకుండా యేసుక్రీస్తు ప్రభు కొన్ని మర్మాలను ఇవదే కాల సమయంలో మనకి పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయ వైఖరి ఏమైందో నీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన హృదయం ఎలాంటిదో మనకు అర్థం కాదు, కానీ మనమందరం ప్రభు దగ్గరకు వచ్చాం కాబట్టి హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు మీ హృదయంలో ఉన్న లోపాలు ఏంటో మీరు చూపిస్తారు, దాన్ని సరిదిద్దుకోవడానికి కావాల్సిన సహాయాన్ని కూడా ప్రభు చేస్తారు. ఆ ఉద్దేశంతో ఈ లేఖన భాగాన్ని మేము ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే అల్టిమేట్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఫలించాలి, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఏదో ఒక రకంగా ఫలించాలి. ఫలభరితమైన జీవితం ఎలా ఉంటుంది అన్న చెప్పడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ డేవిడ్ లివింగ్స్టన్ జీవితం కొరకు ఒక మాట నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. అది 1873 ఇంగ్లాండ్ పట్టణం. ఇంగ్లాండ్ పట్టణంలో ఒక ఆయనది శవయాత్ర జరుగుతూ ఉంది. అది ఆషామాష శవయాత్ర లేదు, కానీ ఇంగ్లాండ్ రాణి ఆ శవపేటికకు ముందు నడుస్తూ ఉంది. ఇంగ్లాండ్ సైన్యం ఎంతో రాజ్య మర్యాదలతో ఆ శవ కార్యక్రమాన్ని జరిగించడానికి వెళ్తున్నారు. చివరికి రాజులు పాతిపెట్టబడే ఆ సమాధి స్థలంలో కేవలం రాజవంశానికి చెందిన వారు మాత్రమే పాతిపెట్టబడే ఆ స్థలంలో వెస్ట్ మినిస్టర్ ఎబేలో రాజులు మాత్రమే పాతిపెట్టబడే స్థలంలో ఆ వ్యక్తిని పాతిపెట్టడానికి తీసుకుని వెళ్తున్నారు. సైనికులు ఆయనకి నివాళిగా 21 గన్షాట్లతోటి ఆయనకి సెల్యూట్ చేస్తున్నారు. ఒక ఆయన పక్కన నిలబడి ఏడుస్తున్నాడు, బాగా కుమిలిపోతున్నాడు, బాగా కదిలించబడుతున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. ఒక ఆయన అడిగాడట, అయ్యా మరి ఆయన పోయారని చెప్పేసి బాధ అందరికీ ఉంది, కానీ మీరెందుకు ఎంతగా ఏడుస్తున్నారు అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నమాట, ఆ డేవిడ్ లివింగ్స్టన్ నేను కలిసి చదువుకున్నాను. నేను చదువుతా ఉన్నప్పుడు, మెడిసిన్ చదువుతా ఉన్నప్పుడు నేనేమో గొప్ప డాక్టర్ అవ్వాలి, పెద్ద పేరు సంపాదించాలి, పెద్ద హాస్పిటల్ కట్టాలి, బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి, డాక్టర్ గా పిలువబడాలి అన్నది నా ఆశ. డేవిడ్ లివింగ్స్టన్ ఏమో ఆయన డాక్టర్ గా చదివి ఆఫ్రికా ఖండానికి అణగారిపోయిన ప్రజల మధ్యకి, తెగల మధ్యకి వెళ్ళిపోతానన్నప్పుడు నేను అన్నాను, డేవిడ్ నిప్పిచ్చోళ్ళగా ఆలోచిస్తున్నా, ఎంత చదువుకుంది ఎక్కడో చీకటి ఖండమైన ఆఫ్రికాలోకి వెళ్ళడానిక చాలా పిచ్చోడు అని చెప్పేసి నేను ఆ రోజు ఆయన ముఖం మీద అన్నాను. ఆయన జీవితాన్ని చూసి నవ్వుకున్నాను, కానీ ఇదిగో చివరికి నాకు అర్థమైంది, నేను ఎవరికి తెలియదు, చాలా మంది డాక్టర్లు ఉన్నారు, అందులో నేను ఒక డాక్టర్ని. కానీ నా స్నేహితుడు డేవిడ్ లివింగ్స్టన్ అన్నాడు, ఆయన తన యవన కాలపు జీవితాన్ని ఆయన వైద్య వృత్తిని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు చేతికి అప్పగించాడు. 30 సంవత్సరాలు ఆఫ్రికా ఖండంలో అలసిపోకుండా ఆ తెగల మధ్య సేవ చేశాడు. ఆయన ద్వారా ఇంగ్లాండ్ దేశానికి, ఆయన ద్వారా ఆఫ్రికా ఖండానికి ఎంతో మేలు జరిగింది. ఆఫ్రికా ఖండంలో మరుగైపోయిన అనేక ప్రాంతాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. చివరికి జాంబేజీ రివర్ కనిపెట్టాడు, విక్టోరియా ఫాల్స్ కనిపెట్టాడు. ఇవన్నీ ఆయన సాధించిన విజయాలు. ఆయన మరణంలో సంభవించిన గొప్ప సంగతి ఏంటంటే, ఆయన చనిపోయినప్పుడు, ఆయన మరణవార్త ఉన్నప్పుడు ఇంగ్లాండ్ రాణి యొక్క ఆశ, ఆ మహనీయుడు మా ఇంగ్లాండ్ దేశంలో సన్మాధి చేయబడ్డం మాకు గౌరవం, స్కాట్లాండ్ చేతికి చెందిన వ్యక్తి. ఆ మహనీయుడు మా ఇంగ్లాండ్ దేశంలో మా రాజులుండి సమాధుల స్థలాల్లో ఆయన పాతి పెట్టబడ్డం మాకు గౌరవం, ఆయన దేహాన్ని తీసుకుని రండి అని ఇంగ్లాండ్ రాణి పట్టుబెట్టింది. ఆఫ్రికా ప్రజలు పట్టుబడుతున్నారు, డేవిడ్ లివింగ్స్టన్ బ్రతికిన బ్రతుకంతా కూడా మాకోసమే పరిపించాడు, ఆయన్ని ఇక్కడే కట్టబెట్టాలి, ఇక్కడే ఆయనకి దహన సంస్కారాలు చేయాలి అన్నది వారి పట్టుదల. చివరికి చరిత్ర ఏం చెప్తుందంటే, డేవిడ్ లివింగ్స్టన్ యొక్క సమాధి 2 స్థలాల్లో ఉంది. ఆయన గుండి తీసుకెళ్లి ఆఫ్రికా ఖండంలో ఆ ప్రజల మధ్య సమాధి చేశారు. ఆయన దేహాన్ని తీసుకొచ్చి రాజులుండే ఇంగ్లాండ్ దేశంలో వెస్ట్మినిస్టర్ బేలో ఆయన్ని సమాధి చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ మహనీయుడి పేర్లు అనేక ప్రాంతాలకు పెట్టారు. ఆయన పేరు మీద కళాశాలలు వచ్చాయి, యూనివర్సిటీలు వచ్చాయి, ఆయన పేరు మీద హాస్పిటల్స్ కట్టారు. ఆయన పేరు మీద 20వ శతాబ్దంలో 10 రూపీస్ డాలర్ ను కూడా ఇంగ్లాండ్ దేశం రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మీరు ఒకసారి నెట్ లో డేవిడ్ లివింగ్స్టన్ అన్న మాట కొడితే చాలు, ఆయన మీద ఎన్నో డాక్యుమెంటరీలు, ఆయన మీద ఎంతో సర్వే చేసిన విషయాలు, ఆయన డిస్కవరీస్ అన్ని విషయాలు కూడా మనం నెట్ లో చూడగలం. ఆయన మనకేమర్థం అవుతుందంటే ఇద్దరు స్నేహితులు, ఒక ఆయన తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు, మరొక ఆయన తన జీవితాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. ఒకరి జీవితం ఫలించింది, మరొక జీవితం ఫలాలు లేకుండా ఉండిపోయింది. ఒకరి జీవితాన్ని బట్టి ప్రభు ఆనందిస్తున్నాడు, మరొకరి జీవితం వ్యర్థంగా జీవితం అయిపోయిందని ఆయన దుఃఖించి బాధపడాల్సిన పరిస్థితి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం ద్వారా మనకి ఫలభరితమైన జీవితం కొరకు ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. చాలా సార్లు మనం అనుకుంటాం దేవుని వాక్యాన్ని అర్థమైతే పెద్ద, అర్థం కాకపోతే పెద్ద నష్టమే ఉంది. అది ఎలాగ అర్థం కాదు, అర్థం కాని లాంగ్వేజ్ లో రాయబడిన భాష అది, మనకేమో అర్థం కాదు అని మనం అనుకుంటాం. కానీ ఈ 13వ అధ్యాయంలో మాత్రం యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఎవరికైతే దేవుని వాక్యం అర్థం కాలేదో వారు శాపగ్రస్తులు అంటాడు. ఎవరికైతే దేవుని వాక్యం అర్థమైందో వారి ఆశీర్వాదం పొందిన వారు వారి ధన్యులు అంటాడు. ఒకవేళ బైబిల్ అర్థం కాకపోతే నో మ్యాటర్ ఫర్ మీ అనిపించవచ్చు, నాకు పెద్ద విషయం కాదు అని అనుకోవచ్చు. కానీ నీకు అర్థం కాలేదు అంటే దానికి అర్థం కాకపోవడం గల కారణం ఏంటంటే నువ్వు శాపగ్రస్తుడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు కొంచెం ఆ 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు కలిసి ఉన్నాయి, ఆ మాటను చదువుతున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. అది అర్థం కాలేదు అన్నప్పుడు ఆయన అంటాడు హృదయం కొవ్విన హృదయం అన్నాడు. ఎవరికైతే ఈ మాటలు అర్థమవుతున్నాయో వారిని అంటాడు 16వ వచనంలో, అయితే మీ కన్నులు చూచినవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినిచినవి గనుక అవి ధన్యములైనవి అన్నాడు. కాబట్టి ప్రభు బైబిల్ టీచింగ్ ఎట్లా ఉందంటే, మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే యేసుక్రీస్తు ప్రభుకు ఉరిగేది ఏమీ లేదు. మన మీద పుణ్యం కోసం ఆయన నమ్మాల్సిన పని లేదు, ఆయన మీద జాలిపడి ఆయన దగ్గర రావాల్సిన పని లేదు. మనం నమ్ముకుంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న సొమ్ము ఏమి పెరగదు, మనం నమ్ముకోకపోతే ఆయన సొమ్ము ఏమి పోదు. అలాగే మాట్లాడుతుంది 13వ అధ్యాయంలో, ఎందుకయ్యా నువ్వు ఉపమాన రీతిలో బోధిస్తున్నావు ప్రభు అని ఆయన అడిగితే అంటాడు, కొందరికి అర్థం కావాలి, కొందరికి అర్థం కాకూడదు. అర్థమైన వారి ధనిలు, అర్థం కాని వారు శాపగ్రస్తులు. అర్థం చేసుకుంటావా నీకు బెనిఫిట్, అర్థం కాదా నీకు నష్టం అని ప్రభువే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఉపమానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విత్తువాన్ని గురించిన ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉపమానంలో 3 విషయాలు మనం చూస్తాం. మొదటిది విత్తువాడు, రెండవది విత్తనము, మూడవది విత్తబడిన నేల. మొదటిది విత్తువాడు, రెండవది విత్తనము, మూడు విత్తబడుతున్న నేల. ఏంటి ఈ విత్తువాడు, ఏంటి ఈ విత్తనం, ఏంటి ఈ నేలలు అన్నదాన్ని ఆయన బోధ నుంచే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మొదటిగా విత్తువాడు ఎవరు అన్నప్పుడు అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనంలో ఆ విత్తువాడు మనుష్య కుమారుడు అన్నాడు. విత్తువాడు మనుష్య కుమారుడు అంటే ఇక్కడ విత్తేవాడిగా కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు, మరొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుకి నమ్మకంగా ఉన్న శ్రావకులు వారే విత్తేవారు కనబడుతున్నారు. రెండవది విత్తనము, ఏంటి విత్తనం అనే వాక్యం నుంచి మనం చూస్తే ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో కలిసి ఉన్నాయి. అక్కడ వాక్యముగా కనబడుతుంది, దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము, విత్తనము వాక్యము. ఇంకా ఆ వాక్యము అన్న మాటకు ముందు దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము అన్నాడు. ఆ మాట కొంచెం నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మైండ్ లో పెట్టుకోండి. విత్తనం అంటే దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము, యేసును గూర్చిన వాక్యము. మూడవది నేల. ఏంటి ఆ నేలను మనం ఆలోచన చేస్తే అదే లేఖన భాగం అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 18-19వచనాల్లోనే ఆయన ఇలా అన్నాడు, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఏంటి నేల అంటే మానవ హృదయమే నేలగా రాయబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వ్యవసాయం ఎలాగ చేయాలో చెప్పడానికి ఉపమానాన్ని వాడలేదు, మానవుని గురించిన కొన్ని సత్యాలు చెప్పడానికి ఆ దేవుని రాజ్యాన్ని ఒక వ్యవసాయంతో కొలుస్తూ విత్తువాడు విత్తనము, విత్తబడుతున్న నేల. విత్తువాడేమో దేవుడు ప్రభు, విత్తనమేమో రాజ్యమును గురించిన వాక్యము, విత్తబడుతున్న నేల మనుషులు, మానవ హృదయం. అలా నేల కోసం మాట్లాడితే ఇక్కడ నాలుగు రకాల నేలలను ప్రభు పరిచయం చేస్తున్నారు. ఈ వాక్యంలో మనకు పరిచయం చేస్తున్నట్లుగా చూస్తాం. ఆ నాలుగు రకాల నేలలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మొదటి నేల, దయచేసి ఈ మాటలు, ఈ నాలుగు రకాల నేలలను మనం ధ్యానం చేసినప్పుడు అల్టిమేట్ గా మన హృదయం ఎలాగుంది, మనం ఏ కేటగిరీ చెందిన వారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా సహాయకరంగా ఉంటుంది. కానీ ఈ నాలుగు నేలలని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. లేదంటే 4 కేటగిరీ పీపుల్, 4 రకాల మనుషులు ఉంటారు అని ప్రభు అంటున్నాడు. 4 రకాల మనుషుల కోసం ప్రభు ఈ వాక్యంలో పరిచయం చేస్తున్నారు. కాబట్టి మొదటి నేల త్రోవ పక్కన విత్తబడినవాడు. 13వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం, త్రోవ పక్కన విత్తబడినవాడు. విత్తువాని గూర్చిన ఉపమాన భావం ఏమిటి? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే అన్నాడు. కదా మొదటి కేటగిరీ త్రోవ పక్కన విత్తబడిన వాడు. మరో మాట చెప్పాలంటే విని గ్రహింపనివాడు. అంటే సువార్త ప్రకటించబడతా ఉంది, టీవీల ద్వారా ప్రకటించబడుతుంది, సువార్త సభల ద్వారా ప్రకటించబడుతుంది, ఆ బైబిల్ మన స్వభాషలోకి సొంత భాషలోకి మార్చబడి మన చేతిలో ఉంచబడింది. దేవుని రాజ్యం గురించిన సువార్త లోకంలోకి వచ్చింది, కానీ ఈ వ్యక్తి మాత్రం వినడానికి ఇష్టపడడు, విన్నా సరే అర్థం చేసుకోవడానికి మనసు పెట్టడు, వినియు గ్రహింపనివాడు. మనం చాలా సార్లు దేవుని వాక్యాన్ని వింటాం, వినే ఉంటాం, కానీ ఏం విన్నామో మనకు అర్థం కాలేదు. అలాంటి వారు మనలో ఉంటారు, లోకంలో ఉన్నారు. దేవుని వాక్యం విని అర్థం కాని వారు మొదటి కేటగిరీ. ఎందుకు అర్థం కావట్లేదు దేవుని వాక్యం? దేవుని వాక్యం విన్నా మనకి ఎందుకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ప్రభు దాని వెనకాల మనకేమైనా లోపం ఉందా, మన తప్పు ఏమన్నా ఉందా అన్నప్పుడు ఆయన దాని వివరణ 13-15వ వచనాల్లో ఇలా అన్నాడు, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వినది. మొదటి మాట కొవ్విన హృదయము లేదా గర్విష్టి హృదయం. మనకెందుకు దేవుని వాక్యం అర్థం కావట్లేదంటే మన హృదయంలో ఉన్న గర్వం. రెండు, వారి చెవులు వినుటకు మందమైనవి, మందమైన చెవులు. అంటే వినాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు వినాలి, నాకెందుకు అవసరం, దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది, బైబిల్ కోసం తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది, అంటే సెల్ఫ్ సఫిషియన్సీ, నేను సరిపోతాను, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, నాకు అన్ని ఉన్నాయి, నాకు ఆరోగ్యం ఉంది, నేనేం పేషెంట్ కాదు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి, నేనేం పేదవాడిని కాదు, నాకు ఉద్యోగం కావాలని అడగడానికి కాదు, నాకెందుకు అవసరం అని వినలేని చెవులు, వినల్లని చెవులు. మూడవి, వారు తమ కన్ను మూసుకుని ఉన్నారు, తప్పించుకుని తీగే స్వభావం. పావు పక్కన పడ్డవాడు వింటాడు కానీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మూడు కారణాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి హృదయ కొవ్విన హృదయం, రెండు మందమైన చెవులు, మూడు కన్నులు మూసుకున్న పరిస్థితి. కన్నులు మూసుకున్న పరిస్థితి అంటే మన మన హృదయంలో గర్వం ఉందన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు, నేను కాదు. ఒకవేళ నేను వాక్యం వింటున్నాను నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని సరిదిద్దుకోవాల్సిన విషయం, నీ హృదయ గర్వం విషయంలో జాగ్రత్త పడాలి. స్వయమును ప్రేమించడం, దేవుని మీద ఆధారపడకపోవటం, ఉన్న వాటితోటి సంతృప్తి చెందిపోవటం, దాని విషయంలో జాగ్రత్త పడాలి. తప్పించి తిరిగే స్వభావం, ఎన్నో సాకులు చెప్తాం, ఫోన్ చేసి బ్రదర్ ప్రేయర్లోకి రండి, వారంలో ఒకరోజైనా కలవండి, క్రైస్తవులం కదా, ప్రభు కార్యాలు చేస్తారు కదా, ప్రభు ఉద్యోగం ఇచ్చాడు కదా, ఎన్నో మేలు చేస్తున్నాడు కదా, ప్రభువును మనం ఆరాధించకపోతే సరైన విధానం కాదని చెప్పినప్పుడు ఎన్ని మంచి సాకులు చెప్తారో, ఎన్ని మంచి సాకులు చెప్తారో, ఎంత చక్కగా ఉంటాయో. రాత్రి అంతా నైట్ ఆన్ చేసి ఉదయం 11 గంటలకు డ్యూటీకి రమ్మంటే పరిగెత్తుకుంటూ వెళ్తా, అక్కడ మళ్ళీ సాకులు ఉండవు. సడన్గా రాత్రి డెడ్ బాడీ పడింది, వెళ్ళాలి, కేసు కట్టాలి, కాపలా గాయాలి, వెళ్తాం కాపలా గాస్తాం, అక్కడ సాకులు ఉండవు. బౌండెడ్ డ్యూటీ చేయాల్సిందే, చేయాల్సిందే. అక్కడ మన ప్రయారిటీ ఎలా ఉంటుందంటే అవర్ టాప్ ప్రయారిటీ అవర్ ప్రొఫెషన్, మన ఉద్యోగానికి మొదటి ప్రాధాన్యత కాబట్టి ఇంక స్టాక్ లేదు. అక్కడ చాలా బిజీగా ఉన్నాం, ఖాళీ లేదు, సీఎం బందోబస్తు, ఆకలి లేకపోతే కడుపు కాలిపోతుంది, ఏం చేస్తాం, పక్కకి వెళ్ళి తినొచ్చేస్తాం, కడుపు మార్చుకోం. అంటే చాలా విషయాల్లో ఏమవుతుందంటే తప్పించి తిరిగే పరిస్థితి కనబడుతున్నట్లుగా దేవుడు తన వాక్యం నుంచి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన ప్రయత్న లోపం ఉంది అని ప్రభు మాట్లాడుతున్నారు. రెండవది, మన ప్రయత్న లోపం ఉన్నదాన్ని సాతాను ఎలా క్యాచ్ చేస్తున్నాడు, సాతాను ఎలా పనిచేస్తున్నాడు కూడా ఈ మొదటి కేటగిరీ వ్యక్తుల విషయంలో మాట్లాడుతున్నాడు. అంటే 19వ వచనం ఏమంటే, వారి వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను అన్నాడు. ఎందుకు మనకు వాక్యం అర్థం కావట్లేదంటే, ఎందుకు మనకు వాక్యం అర్థం కావట్లేదంటే మనం సాతానికి దగ్గరగా ఉన్నాం. సాతాను విత్తబడ్డ వాక్యాన్ని వచ్చి ఎత్తుకుని పోతున్నాడు. ఉపమానం లేనేమో పక్షులు అన్నాడు. ఉపమానానికి భావం చెప్తున్నప్పుడు ప్రభు దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోతున్నాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే లోకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనంలో సాతాను వచ్చి ఎత్తుకుని పోతాడు, దుష్టుని ప్లేస్ లో సాతాను అపవాదైన పదాలు వాడతాడు. అక్కడ అర్థం చేసుకున్నాం, దేవుడు ఉన్నాడు అన్నది ఎంత సత్యమో అపవాది సాతాను ఉన్నాడు అన్నది అంతే సత్యం అని బైబిల్ నొక్కి చెబుతా ఉంది. దేవుడు బైబిల్లో సెలవిచ్చాడు. సాతాను విషయంలో జాగ్రత్త పడమని ఎన్నో హెచ్చరికలు దేవుడు తన వాక్యంలో రాయించాడు. సాతాను దైవిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే, నువ్వు సినిమాకి వెళ్ళు వాళ్ళకి అబ్జెక్షన్ లేదు, నువ్వు బిజినెస్ చేయవరకు అబ్జెక్షన్ లేదు, నువ్వు ఉద్యోగం చేయవరకు అబ్జెక్షన్ లేదు, కానీ నువ్వేదైనా చెయ్యి వాడికి అబ్జెక్షన్ లేదు, కానీ నువ్వు దేవుని వద్దకు వస్తానన్నా, దేవుని విషయాలు వింటానన్నా, ప్రభుతో గడుపుతానన్నా మాత్రం వాడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. తాతాను వాక్యాన్ని దొంగిలిస్తున్నాడు. ఏంటి అంత పనే ఉంది, అంత అవసరం ఉందంటే మనం అనుకుంటున్నాం బైబిల్ చదివితే ఏముంది, చదవకపోతే ఏముంది అని మనం క్యాజువల్ గా ఉన్నాం. కానీ బైబిల్ చదివితే నీ జీవితం ఎలా మారిపోతుందో వాడు తెలుసు కాబట్టి వాడు దాని విషయంలో చాలా జాగ్రత్త పడి వాడు ఎప్పుడైతే నువ్వు వాక్యం అంటావో అప్పుడు దొంగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దగ్గర ఇంకా డబ్బు దొంగిలించడు, నీ ఆస్తి దొంగిలించడు, వాడి నీ సంతోషాన్ని దొంగిలించడు, వాడు దేన్ని నీ దగ్గర నుంచి పట్టుకుని పోడు, కానీ దేవుని వాక్యాన్ని ఒక్కదాన్ని వాడు పట్టుకుని పోతున్నాడు అన్న విషయాన్ని కొంచెం సీరియస్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకు వాడికి అంత కష్టం ఏంటి, నేను బైబిల్ వింటే ఏమైపోయింది, నేను వాక్యం వింటే ఏమైంది, నా జీవితాన్ని మార్చుకుంటే వాడికి నష్టం ఏంటంటే దాని తర్వాత నువ్వు పొందబోయే బహుమానం చాలా గొప్పది కాబట్టి వాక్యం చాలా విలువైంది కాబట్టి వాక్యాన్ని విన్న తర్వాత నీ జీవితం ఊహించిన రీతిలో పరలోక రాజ్యానికి అర్హత సాధిస్తుంది కాబట్టి ఎందుకోసం నువ్వు పుట్టావు నీ జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోబోతున్నావు కాబట్టి వాడి మన విరోధి, వాడి మన విరోధి, మన శత్రువు మనల్ని మోసపుచ్చుతున్న ఒకే ఒక్క ఏరియా స్పిరిచువాలిటీ. ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం వద్దకు వచ్చే విషయంలో మాత్రం వాడు చాలా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన అనుభవం అదే, మిగతా సమయాల్లో నిద్ర రాదు కానీ బైబిల్ చదువుతా ఉంటే నిద్ర వస్తుంది. మిగతా సమయంలో నిద్ర రాదు, పడుకోమన్న పడుకో, 3:30 గంటల సినిమా వేస్తే చివరికి ది ఎండ్ వేసిన సరే లేవకుండా కూర్చొని చూసుకుని అంత ఊపికిస్తాడు. అదే నువ్వు మందిరంలోకి వచ్చిన 10 నిమిషాలు కూర్చో, ఓహో ఊపి వస్తా ఉంటుంది, ఊగుతా ఉంటా. బైబుల్ చదవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఫోన్ కాల్స్ రావు, ప్రార్థనకు మోకాలు లేవు, బైబుల్ చదవడం స్టార్ట్ చేయి. అప్పుడే ఎమర్జెన్సీ కేసులు అన్ని ఫోన్ కాల్స్ అన్ని వచ్చి పడతా ఉంటాయి. ఏమవుతుంది? సాతాను పనిచేస్తున్నాడు. ఎలాంటి దేవుని విత్తనం ఆ హృదయంలో విత్తబడ్డానికి ముందు వాడు ఎలాంటి బీజాలు వేస్తున్నాడు అంటే ఎలా చెప్తున్నాడు, చాలా మంది ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకత ఏర్పడడానికి కొన్ని సంస్థలు ప్రారంభమయ్యాయి. ఆ సంస్థల ద్వారా సాతాను ఎలాంటి విత్తనాలు వేస్తున్నాడంటే, ఇగో ఈ క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు, ఒకవేళ మనం వారి మతాన్ని మనం అంగీకరిస్తే వాళ్ళ తర్వాత 200 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని అంతటిని ఎలుబడి చేసిందో అలాగా విదేశస్తులు వచ్చి మన దేశాన్ని ఎలుబడి చేస్తారు. మత ప్రచారం వెనకాల సామ్రాజ్యవాదం ఉంది, కాబట్టి క్రైస్తవ్యాన్ని తరుము పట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవ్యాన్ని అంగీకరించకూడదు అన్నది వారు చెప్తున్న బోధ. ఆల్రెడీ వాడు విత్తనాలు విత్తుతున్నాడు, విషబీజాలు మానవ హృదయాలు విత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే చర్చెస్ని కూల్చుతున్నారు, అందుకోసమే క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. మరి వాళ్ళ చర్చెస్ను కూల్చి క్రైస్తవులకు దాడి చేస్తున్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేయమన్నాడు? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడు. ఎందుకు ప్రభు హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడంటే, అక్కడ ఉన్న గొప్ప సత్యం ఏంటంటే, వారెందుకు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు, వారెందుకు క్రైస్తవులు హింసిస్తున్నారు, వారెందుకు బైబిల్ తగలబెడుతున్నారంటే, వారి వెనకాల సాతాను పనిచేస్తున్నాడు. వాడి వాక్యం వినకుండా చెవులు మోస్తున్నాడు, వాడు విన్న వాక్యాన్ని దొంగిలించిపోతున్నాడు, వాడు తన సొంత బీజాలు విష బీజాలు ఇస్తున్నాడు, వాడు వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి అక్కడ సాతాను చెరలో నుంచి వారు తప్పించబడ్డానికి సంఘంగా నువ్వు నేను ప్రార్థన చేయాలని ప్రభు మాట్లాడుతున్నాడు. వాడు ఎన్నో మనకు నేర్పుతా ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుడు లేడు, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఉంటే కనబడాలి. అసలు దేవుడు అంటే ఎవరో కాదు, మానవుడే దానవుడు, ధనమే దైవం, పతి ప్రత్యక్ష దైవం, పిల్లలే దేవుడు, ఏమి తెలుగుదేశము. నిజమైన దేవుడి వద్దకు రాకుండా ఉండడానికి నీకు దేవుడు కాని వారిని ఎందరినో తీసుకొచ్చి దేవుడిగా చూపిస్తా ఉన్నాడు. మనం అనుకుంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఒకవేళ దేవుడు అంటే మాత్రం నాకేమి నష్టం కలగదు. అసలు బైబిల్లో ఏముందో, దేవుడు ఏమై ఉన్నాడో, నేనేం తెలుసుకోవాలో అన్నది దేవుని వద్దకు రాకుండా ఎన్ని బంధకాలు పెట్టాడో, ఎన్ని ఆటంకాలు కలిగిస్తున్నాడో. కాబట్టి మొదటి కేటగిరీ పీపుల్ ఎవరంటే, త్రోవ పక్కన విత్తబడ్డవారు. వారు వినరు, విన్నా సరే గ్రహించరు, విన్నగా ఎత్తుకుని పోవడానికి మాత్రం సాతాను వారిని పట్టుకుని ఉన్నాడు, వారి మీద వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో రెండవ కేటగిరీ పీపుల్ ఎవరు, సెకండ్ కేటగిరీ ఎవరు అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అంటే దీనికి ముందు మొదటి కేటగిరీలోని ఒక మాట మనం చూడాలి. 2 కొరింథీ పత్రిక 4:3-4 ఇలా రాయబడింది, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించి చిన్న వారి విషయంలోనే మరుగు చేయబడినది. ఎవరికి బైబిల్ మర్మంగా ఉంది, ఎవరికి అర్థం కావట్లేదంటే నశించిపోతున్న వారి విషయంలో మరుగైపోయింది. అంటే ఎందుకు నీకు దేవుని వాక్యాన్ని అర్థం కాకుండా చేస్తున్నాడు, నేను నాశనాన్ని తీసుకుని వెళ్ళడానికి. నాలుగో వచనం అంటాడు, దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనపరిచి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుకుల నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశను. అబ్బా ఎంత భయంకరమైన మాట. వారు ఎవరట అపవాది సాతానికి పిలవబడుతున్నారు ఎవరంటే ఈ యుగ సంబంధమైన దేవత, ఈ ప్రపంచానికి రాజు, ఈ ప్రపంచాన్ని ఎలుగుబడి చేస్తుంది దేవుడు కాదు సాతానే. ఆయనే అవకాశం ఇచ్చాడు, ఆయనే అనుమతి ఇచ్చాడు. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని చూడకుండా, పరలోక విషయాలు అర్థం చేసుకోకుండా, పరలోకం గురించిన చింత ఆలోచన నీలో కలగకుండా ఉండడానికి వాడు గుడ్డితనం కలగజేశాడు. స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోయాయి. కాబట్టి మొదటి కేటగిరీ స్థితులు ఎందుకు వాక్యాన్ని వినరు, విన్నా ఎందుకు అర్థం చేసుకోరు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దానికి కారణం వారి హృదయ గర్వం, వారి మంద చెవులు, వారి కన్నులు మూసుకొని తప్పించుకొని తిరుగుతున్నారు. రెండవది, సాతాను వారి వెనకాల ఉండి వారి మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఒకవేళ మనం అదే కేటగిరీలో ఉంటే ఉదయకాల సమయంలో ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా మనం జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయాలి. రెండవ కేటగిరీ పీపుల్ ఎవరంటే రాతి నేలను విత్తబడిన వారు, రాతి నేలను విత్తబడిన వారు. మత్తయి సువార్త 13:20 మనం చూస్తాం. 13:20-21 చూడాలి. ఇలా రాయబడింది, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచిన గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. రెండవ కేటగిరీ వాక్యాన్ని వింటాడట, వినగానే అంగీకరిస్తారట. చాలా మంది ప్రారంభం ఎలా ఉంటది అంటే బాగుంది అని వింటారు, ఆసక్తి చూపిస్తా ఉంటారు, ప్రారంభంలో వస్తుంటారు. మీ సెల్ కాన్ఫరెన్స్ లో చూస్తున్నాం కదా, కొన్ని పేర్లు ఒక వారం రోజులు బాగా వినబడతాయి, వారం రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటది, రెస్పాండ్ అవ్వదు, కాల్ టేకర్లు అంటే ఉంటాడు, నేను ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. మరి ఎందుకు వచ్చాడు, మనం బలవంతంగా తీసుకొచ్చామా? లేదు, ఆశగా వచ్చాడు. కొంతకాలం ఉన్నాడు, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ పనిచేయట్లేదు. సెల్ కాన్ఫరెన్సే కాదు, సంఘంలో కూడా అదే పరిస్థితి. సంఘాల్లో ప్రారంభంలో కిటకిటలాడుతూ ఉంటారు. ఆ తర్వాత చూస్తామంటే మెల్లగా డ్రాప్ అవుట్లు ఎక్కువ అవుతా ఉంటాయి. ఎందుకు ఈ పరిస్థితి సంఘంలో ఉందంటే అంటాడు, రాతి నేలను విత్తబడ్డవారు. వారిలో లోతైన మను లేకపోవటం, లోతు లేకపోవటం, వేరు లేకపోవటం. అంటే ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే పునాది లేకుండా ఇల్లు కట్టేసుకుంటున్నారు. వాక్యం బాగుంది, వాక్యంలో చెప్పబడ్డ విషయాలు సత్యాలే అన్న విషయం మనకు అర్థమైనప్పుడు ఇంకా తెలుసుకోవాలి, సరిగ్గా ఫౌండేషన్ వేసుకోవాలి, నేను బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలని మినిమం జాగ్రత్త తీసుకోకుండా ఎమోషనల్ గా ప్రభువుని వెంబడించడం. సంఘానికి ఎందుకు వచ్చారంటే అదొక ఫీలింగ్ అంటే, సంఘానికి వచ్చి కొంచెంసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటది. వచ్చారా? వచ్చారు. సంతోషిస్తున్నారు. ఎందుకు? వేరుందా? ఫౌండేషన్ ఉందా? వాక్యంలో కట్టుకుంటున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? దేవుడు ఏంటో అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేదు. రెండవది, ఈరోజు సంఘంలో ఒక బోధ బయలుదేరింది, దాన్ని ఆశీర్వాదాల బోధ లేదా ప్రాస్పారిటీ థియరీ అంటాం. అంటే ప్రభువు దగ్గర రండి మీ రోగాలు పోతే, ప్రభువు దగ్గర రండి మీ ఆస్తులు రెట్టింపు పోతే, ప్రభువు దగ్గర రండి మీకు ఉద్యోగాలు వస్తే, ప్రభువు దగ్గర రండి మీకు పిల్లలు పుడతారు, పెళ్లిళ్ళు అవుతాయి, ఈ రకాలైన బోధ చెప్తా ఉంటే తండోపు తండాలుగా వెంబడిస్తా ఉన్నారు. అదే బోధ చేస్తున్నారు ఈరోజు, అదే బోధ కూడా జరుగుతుంది. అంటే ఫౌండేషన్ అవసరం లేదు. బైబిల్లో ఏముందో తెలుసుకోము, విశ్వాసాన్ని సాధన చేయం, ప్రార్థన జీవితాన్ని కట్టుకోం, పరిచయలో ఇన్వాల్వ్ అవ్వం. కేవలం ఆడియన్స్ అన్నమాట, మంచి శ్రోతలు వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్తారు. అయితే వీరిని పాడు చేయడానికి సాతాను వాడే ఒకే ఒక ఆయుధం ఏంటంటే శ్రమ హింస. మనకేమని బోధిస్తే మందిరానికి వచ్చామంటే ప్రభు దగ్గర రండి మీ కష్టాలు పోతే అంటే బోధిస్తే వచ్చాం. అయితే ప్రభు దగ్గరకు వస్తే కష్టాలు పోతాయి అనుకున్న వచ్చావు కాబట్టి ప్రభు దగ్గర రాకుండా చేయడానికి సాతాను వాడుతున్న బలమైన ఆయుధం కష్టాలు కలిగించడం, శ్రమలు తీసుకుని రావటం. కొన్నిసార్లు ఈ మాట వింటా ఉంటాం, బ్రదర్ నేను కలుద్దాం అని అనుకుంటున్నాను కానీ ఊహించలేని రీతిలో కష్టాల్లో తెచ్చేసాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నా నా కోసం ప్రార్థించండి. చాలా ఇబ్బందులు ఉండవని బైబిల్ చెప్తుందంటే లేదు, అపొస్తల కార్యాల గ్రంథం 14:22 వచ్చిన వాళ్ళు అంటాడు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యాన్ని చేరాలి అని రాయబడింది. 2 Timothy 12:12 క్రీస్తు యేసునందు సత్యంతో బ్రతుకు నిర్దేశించి వారందరూ హింస పొందుతారు రాయబడింది. బైబిల్లో లగ్జరీ లైఫ్ ప్రామిస్ చేయకుండా ప్రభువుని వెంబడిస్తే తామర బోతుల్లో కూర్చోవచ్చు, బైబిల్ దగ్గరికి వస్తే ఏ పని చేయాల్సిన అవసరం లేదు, మీకు ఏ కష్టం ఉండదు, మీకు ఏ బాధ ఉండదు, ఇదంతా పూలపానుకొని బైబిల్లో లేదు. కానీ మనకి ఎలాంటి బోధ మనం ఇష్టపడుతున్నాం, ఎలాంటి సేవకులను మనం ఇంపిక చేసుకుంటున్నాం, ఎలాంటి బోధలో మనం సంతోషపడే ప్రయత్నం చేస్తున్నామంటే ఆశీర్వాదాలకు ఇచ్చిన బోధ, ఆశీర్వాదాలకు ఇచ్చిన బోధ. వారు వాక్యం వింటారు, సంతోషంతో అంగీకరిస్తారు. మన్ను లేని నేల, వేరు లేకపోవడం వల్ల, పునాది లేకపోవడం వల్ల, ఫౌండేషన్ లేకపోవడం వల్ల, వాక్యం మీద ధ్యానం చేయకపోవడం వల్ల, ప్రార్థన జీవితం కట్టుకోకపోవడం వల్ల, సంఘ పరిచయాలు ఇన్వాల్వ్ కాకపోవడం, ఇదేంటి ఇంకా తెలుసుకోవాలి, నాకు అన్ని విషయాలు దేవుని కోసం తెలియాలి, నేను ఏ విషయాన్ని తెలుసుకోకుండా ఉండకూడదు అన్న ఆసక్తి లేకపోవడం వల్ల వారు ఏమవుతారంటే ఫలించరు, క్రమైన హింసైన రాగగానే కలగగానే వారు వెనక్కి వెళ్ళిపోతారని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అది 2వ కేటగిరీ, వింటారు అంగీకరిస్తారు కానీ ఫౌండేషన్ వేసుకోరు, పునాది వేసుకోరు, వేరు బలపడదు, వేరు ఉండదు, పైకి ఆకారం కనబడుతుంది, చాలా తొందరగా గాలేస్తే పడిపోయేంత బలహీనమైన చెట్టులాగా ఈ వ్యక్తి ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక 3వ కేటగిరీ పీపుల్ ఎవరంటే ముండ్ల పొదలో విత్తబడిన వారు. మరో మాట చెప్పాలంటే లోకంతో రాజీ పడేవారు. 22వ వచనం, Matthew 13:22. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినవాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడగును అని రాయబడింది. 22వ వచనంలో వాక్యం వినవాడే గాని అని రాయబడిందంటే ఈ వ్యక్తి వాక్యం వింటాడు, అర్థం చేసుకుంటాడు, మళ్ళా సంఘానికి వస్తుంటాడు, రెగ్యులర్ గా వస్తా ఉంటాడు, రెగ్యులర్ గా వాక్యం వింటాడు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతాడు. కానీ చివరికి అతను నిష్ఫలుడవుతాడట. ఎందుకోసం అతని జీవితం ఫలభరితం కాదు, ఎందుకోసం అతని జీవితం దేవునికి దూరం అయిపోతుంది అన్న దానికి ఆయనే కారణాలను ఈ 3వ కేటగిరీ పీపుల్ కోసం మాట్లాడుతున్నాడు. 22వ వచనంలో ఆయనే తన కారణాలు మాట్లాడుతున్నాడు. ఆయన గని కారణం 3 కారణాలు చూపించాడు ఆయన. ఐహిక విచారము, ధన మోసము అన్నాడు. Luke 8:14 అంటే Luke ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఈ విత్తువాడికి వచ్చిన ఉపమానం 3 సువార్తల్లో రాయబడింది. Matthew ప్రజలు మనం చూస్తున్నాం. Mark 4:3-9, Luke 8:4-8 కూడా ఈ విత్తువాని ఉపమానం ఉంది. ఈ Luke 8:14 భోగము అంటాడు. ఈ 3వ కేటగిరీ పీపుల్ నష్టపోవడం గల కారణాల్లో 3 కారణాలు మాట్లాడుతున్నాడు. 1, ఐహిక విచారం, కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ లేదా యాంగ్జైటీ అని వచ్చేదాన్ని. యాంగ్జైటీ విచారాలు, విచారాలు లోకం గురించిన విచారాలు. 2, ధన మోసము, డిసిప్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్. 3, భోగము, ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. ఈ 3 మనకు అర్థం కావాలి. విచారాలు ఎలా ఉంటాయంటే లోక విచారాల్లో ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం కొరకు చింత, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం లేదని చెప్పి చింతపడతా ఉంటాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలాంటి ఐహిక విచారాల్లో మనం పడతామంటే, ఈరోజు నీకు ఏదన్నా ఒక దింట్లో కావాలంటే దానికోసం నువ్వు డబ్బులు దాచిపెట్టుకొని డబ్బులన్నీ పోయిన తర్వాత అప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి లోన్ ఇస్తారు, హౌస్కు లోన్ ఇస్తారు, ఎడ్యుకేషన్కి లోన్ ఇస్తారు, టీవీకి లోన్ ఇస్తారు, వాషింగ్ మిషన్కి లోన్ ఇస్తారు, ప్రతి దానికి లోన్ ఉంది. నువ్వు కావాలనుకోవడం అంతే తప్ప నీకు ఇవ్వడానికి మాత్రం చాలా మంది రెడీగా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన తర్వాత, నువ్వు పుచ్చుకున్న తర్వాత ఇంక నిద్ర పట్టదు. ఐహిక విచారం. ప్రతి నెల ఇదే చింత. 20 సంవత్సరాలు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన అంటాడు
ఎప్పుడైతే ఆ విజయవాడ దగ్గర అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారని స్మెల్ వచ్చిందో ఆ స్మెల్ రాగానే బాగా రేట్లు పెరుగుతాయని చెప్పేసి అనేసరికి ఒక ఫ్లాట్ కొన్నాడట 2014 సంవత్సరంలో. ఒక ఫ్లాట్ కొన్నాడు. అప్పుడు కొన్నప్పుడు ఆయనకి 26,50,000 పడింది. ఆ 26,50,000 పడితే రేపు ఖచ్చితంగా 40 లక్షల రేట్ వస్తుంది, 40 లక్షలకు అమ్ముతామని చెప్పి ఆయన ఆశ. కొన్నానే డబ్బులు లేకపోతే 20 లక్షలు ఎల్ఐసి నుంచి లోన్ తీసుకుని కొన్నాడు. 20 లక్షలు తీసుకున్నాడు. 20 లక్షల ప్రతి నెల 20,000 కడితే 20 సంవత్సరాలకు తెరుతుంది. ఆయన అనుకున్నాడు 20 సంవత్సరాల దాకా కడితే చాలా డబ్బులు అయిపోతాయి కాబట్టి త్వరగా 3 సంవత్సరాలని కడదామని అనుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఆ 4 సంవత్సరాల తర్వాత ఆయన కట్టింది అక్షరారా 9,75,000. ఆ 9,75,000 అసలు కింద తీరింది 140,000, వడ్డీ కింద పోయింది 7 లక్షలు. ఎందుకు అమ్మితే 40 లక్షలు వస్తాయలేదు తర్వాత విషయం, కానీ ఈ 4 సంవత్సరాల పాటు వచ్చిన జీతంలో సగం జీతం ఈఎంఐలు కట్టడమే సరిపోయింది. సగం జీతం దీనికే సరిపోయింది. ఉద్యోగం వచ్చింది ఎన్నో ఉచ్చులు ఐదు విచారాలు వాడుకుంది. నాకు లేదు, వాళ్ళ సంపద నేను సంపాదించలేదు, వాళ్ళు ఇదిగిపోతున్నా నేను ఇదిగిపోవట్లేదు అని చెప్పి లోకాన్ని చూడడం, పోటీ పడడం, అంచనా వేసుకోవడం, దేనికోసమో పరిగెట్టడం. ఈ పరుగు పందుల్లో నీ ఆత్మ రక్షణ కోసం, నీ దేవుని కొరకు, పరలోక రాజ్యం కొరకు ఆలోచించకుండా మోసపుచ్చడానికి ఐహిక విచారాలు పనిచేస్తున్నాయి. అందుకే ప్రారంభంలో 1-2 సంవత్సరాలు మందిరానికి వెళ్తాం, ఆశ ఉంటుంది, బాప్తిష్ణం తీసుకుంటాం, తర్వాత లోకంలో కలిసిపోతాం. రెండవది ధన మోసం. అది ఎంత పెద్ద మోసంగా ఉందంటే ఈరోజు డబ్బే నడిపిస్తుంది. విజయవాడ కేసు జరిగింది. బీసెంట్ రోడ్ లో ఒక ఆయన బ్యాంక్ లో డబ్బు డ్రా చేసుకుని వెళ్తా ఉన్నాడు బైక్ మీద పెట్టుకుని. మరి ఎంత పోలీసుకి వెళ్తే ఆ బ్యాగ్ పడిపోయింది, వెళ్ళిపోయాడు. ఈలోగా ఒక ఎంప్లాయీ పక్క షాప్ లో షాపింగ్ వెళ్ళి వస్తా ఆ బ్యాగ్ కనిపించింది నాది అన్నట్టుగా చేతుల పక్కన వెళ్ళిపోయాడు. అక్కడే సీసీ కెమెరా ఉంది. ఉదయం ఆయన డబ్బు దొరికింది. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్ముతున్న దేవునికి సాగిలి పడి ఇలా మొక్కుని ఉంటాడు, అబ్బా ఈరోజు ఎవరి ముఖం చూసినా 35 లక్షలు దొరికేసాయి. ఈ 35 లక్షలతో నీకు బంగారు కిరీటం చేస్తాను, ఏదో చేస్తాను, ఏదో ఒక మాట చెప్పు ఉంటాడు. సాయంత్రానికి ఏమైందంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బేస్ చేసుకుని ఆ 35 లక్షలు రికవర్ అయిపోయాయి. ఆ డబ్బు ఎవరైతే తీసుకుని వెళ్ళిపోయాడో ఆయన జైలుకి వెళ్ళిపోయాడు, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. ధనం ఏదో చేస్తుంది, ఏదో ఉంది అనిపిస్తుంది, ఆ చివరికి అది మోసుకొచ్చింది. ఆ 35 లక్షలు దొరకకపోతే ఉన్న ఉద్యోగం ఉండేది, పరువు ఉండేది, గౌరవం ఉండేది, అన్ని ఉండే, అది ఎర్ర చూపించింది. ఆశపడ్డాడు, చివరికి నష్టాన్ని మిగిల్చింది తప్ప ఏ లాభం లేదు. పరిగెడతా ఉన్నాం. సంపాదించాలి కూర్చుకోవాలి. నేను ఏది పరిగెట్టిస్తుందంటే ఆశ పరిగెట్టిస్తా ఉంది. ఎవరికైతే దురాశ అని బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడుతుంది. ప్లెజర్స్ ఆఫ్ లైఫ్, భోగములు, ఆశలు, కోరికలు తీర్చుకోవాలన్న ఈ పరుగు పందు మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, ఆ ముండ్ల పొదల్లో విత్తబడ్డవాడు వాక్యం వింటాడు, కానీ ముండ్ల పొదలు ఏం చేస్తాయంటే ఆ వాక్యాన్ని ఫలించకుండా అణిచివేయడం వల్ల నిష్ఫలమైపోతాం. ఈ విషయంలో ఒకవేళ నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలి, దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలి, నీ ఆత్మను సంపాదించుకున్న ఆశ నీకుంటే ఒక్కసారి నేను పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్న సత్యం ఏంటంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆ తన ప్రాణమును పోగొట్టుకుంటే వాళ్ళకి ఏదైతే వదిలిపెట్టేయాల్సి ఉందో దానికోసం పరిగెడుతున్నాం, ఏదైతే పొందుకోవాల్సి ఉందో దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. జిమ్ ఎలియట్ అని ఒక భక్తుడు, ఆయన కొటేషన్ ఇలా అంటాడు. జిమ్ ఎలియట్ కోసం మీరు ఎప్పుడో చూడొచ్చు, ఆ నార్త్ అమెరికాలో ఆక్వా ప్రజల మధ్యకు మిషనరీకి వెళ్ళిన గొప్ప సేవకుడు. ఆయన అంటాడు, ఏదైతే నువ్వు పొందుకోవాల్సిందో దానికోసం, ఏదైతే నువ్వు ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండలేవో దాన్ని వదిలిపెట్టుకునేవాడు పిచ్చివాడు కాదు అంటాడు. మన భాషలో చెప్పాలంటే పరలోకం కోసం భూలోకంలో చిన్న చిన్న విషయాలను వదిలిపెట్టుకునేవాడు జ్ఞానవంతుడు. ఎందుకంటే ఈ లోకం నీది కాదు, ఇది శాశ్వతం కాదు. ఉండాలని కాశ నచ్చరుడు ఉండలేవు, ఉండాలని పరుగు పెట్టిన ధనవంతులు ఐశ్వర్యవంతులు రాజులు వాళ్ళే లోకాన్ని వదిలిపెట్టి పోక తప్పలేదు. ఇదంతా సత్యమైనప్పుడు దేనికోసం నీ పరుగు, దేనికోసం నీ పరుగు? మన ముందు ఉచ్చులు ఉన్నాయి, మన ముందు వలలున్నాయి, వలలున్నాయి. ఐహిక విచారం, ధన మోసం, సుఖభోగాలు, సుఖభోగాలు అన్ని వాళ్ళు మోసపుచ్చుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ఒకవేళ నువ్వు ఫలించుకోవడం కారణం ఈ మూడు విషయాలు ఏమైనా ఉన్నాయేమో, నేను పరీక్షించుకోవడానికి ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఇక చివరిగా నాలుగవది మంచి నేల, మంచి నేల 23వ వచనం, మత్తయి సువార్త 13:23 వచనం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై, ఒకడు 100 దంతలు గాను, ఒకడు 60 దంతలు గాను, ఒకడు 30 దంతలు గాను ఫలించును. ఈ మూడవ కేటగిరీ వారు మాత్రం ఫలించేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వారు ఫలించడానికి ముందు మూడు కేటగిరీలో ఉన్నవారు ఫలించకపోవడానికి, మూడు కేటగిరీలో ఉన్నవారు నష్టపోవడానికి, వీరు నష్టపోకుండా మేలు పొందడం గల కారణం ఏంటంటే వారి ప్రయత్నం కోసం కూడా ఆయన మాట్లాడుతున్నారు. వారు వింటారు గ్రహిస్తారు, వింటారు గ్రహిస్తారు. మనం ఎంత శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నామంటే మనం దేన్ని అంత ఈజీగా తీసుకో, దేన్ని అంత ఈజీగా వదులుకో. ప్రతీది మనకు కావాలి, ప్రతి దాన్ని కాల్క్యులేట్ చేస్తాం, ప్రతీది బేరీ చేసుకుంటాం. కానీ ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో. ఎందుకు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంతమంది చదువుతున్నారు? ఎందుకు ఈ బైబిల్ గ్రంథం ప్రపంచాన్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఎందుకు ఈ బైబిల్ గ్రంథం చెప్పులు కుట్టుకునేవాడు కొడుకైన అబ్రహాం లింకన్ అమెరికా దేశ అధ్యక్షుని చేసింది? ఎందుకు ఈ బైబిల్ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథం ఈ రోజు ప్రపంచంలో గొప్ప ఖ్యాతి గడించింది? అసలు ఏముంది బైబిల్ గ్రంథంలో? నేను క్రైస్తవుడిగా పిలువబడుతున్నాను, నా చేతిలో ఉన్న బైబిల్లో ఏముందని ఆశనికులైనప్పుడు నువ్వెట్లా ఫలపడుతున్న జీవితాన్ని పొందుకోగలవు? పరలోక రాజ్యం కొరకు ఎంతగా బోధిస్తున్నప్పుడు భూలోక రాజ్యం మీదే ఆశ ఉంటే పరలోక రాజ్యం నీకు ఎట్లా సాధ్యమవుతుంది? కష్టాలు, కన్నీలు, బాధలు, వేర్పులు, వేదన, రోగాలు, మరణం అన్ని ఉన్న లోకమే నీకు ఇంత బాగా నచ్చింది. మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, ఆకలి బాధలు లేవు, ఎండ దెబ్బ, వడగాలి దెబ్బ, ఏ దెబ్బ లేదు, దేవుడే కాపురిగా ఉంటాడన్న ఆ పరలోకం కొరకు ఆలోచన ఆశ నీకు లేదా? ఎందుకు మీరు ఫలించే కేటగిరీలో ఉన్నారంటే లోకసువార్త 8:15 మరొక వివరణ ఆయన ఇచ్చాడు. వారు వింటారు, గ్రహిస్తారు, అంత మాత్రమే కాదు 8:15 ఒక మాట మనం చూస్తాం. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వాక్యం వింటారట, దాన్ని అవలంబిస్తారు, దాన్ని ఆచరణలో పెడతారు. వినటం, గ్రహించటం, ఆచరించటం, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు కేవలం ఉదయకాలం ఈ బైబిల్ స్టడీకి వారానికి ఒక రోజు వచ్చి వినేవాడిగా ఉంటే నీకేమి ప్రయోజనం లేదు, వేస్ట్ ఆఫ్ టైం. వినటం మాత్రమే కాదు, విన్నదాన్ని అర్థం కావాలి, అర్థం కాకపోతే ప్రశ్నించాలి, అడగాలి, చదవాలి, తెలుసుకోవాలి, అది మన అవసరం అంతే. కనీసం దేవుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తెలుసుకోవాలన్న కోరుకుంటే చాలు హృదయంలో ప్రభు నీకు అన్ని విషయాలు తెలియపరుస్తాడు. తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సింది అవలంబించటం, ఆచరిపెట్టడం. సాకులు చెప్పడం కాదు, కుదరదు ఉద్యోగానికి, భక్తి జీవితానికి కుదరదు. ఎవరికి చెప్తున్నావు కుదరదు అని? దట్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ యువర్ డెత్ అండ్ లైఫ్. నీ మరణ సమస్య, నీ జీవ సమస్య అంతేది. నువ్వు బ్రతుకుతావా, నీ ఆత్మ రక్షించబడుతుంది. నువ్వు బ్రతకవా, నీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోద్ది. ఎవరికి సాకులు చెప్పాలి? నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి అక్కడ. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టాలి. తర్వాత మాట్లాడాడు, ఓపికతో ఫలించేవారు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది.
రామకృష్ణ గారు
కట్టద్దండి
మళ్ళీ చేయండి.
రాజేష్
అంటే మహేష్ కట్టేటట్టు ఉంది, నేను డైరెక్ట్ రద్దు నేను నాకు కట్టండి, మహేష్ కట్టేటది
నాకు కట్టండి సార్.
నేను వాయిస్
లేదు లేదు లైన్ కట్ కాలేదు, అక్కడే అబ్జెక్షన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అవసరం లేదన్న, లైన్ కట్ కాలేదు, లైన్ లో ఉన్నారు అందరూ, అన్న దగ్గర ఏదో మిస్టేక్ అయింది అంతే.
లైన్ కట్ అయింది, నేను వేరే లైన్
అప్పుడు నా వాయిస్ వస్తుందిగా, నా వాయిస్ వస్తుందిగా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఈ లైన్ లో ఉన్న వాళ్ళని కలుపుతున్నాను, నేను చూసుకోలేదు మెసేజ్ లో పడిపోయాను, కలుపుతున్నాను ఒక్క నిమిషం. సరే అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఫలించడం అనేసరికి ఏంటి, 30 అంతలుగా ఫలించడం అంటే ఏంటి, 60 అంతలుగా ఫలించడం ఏంటి, 100 అంతలుగా ఫలించడం ఏంటి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన ఇలా అంటాడు, ఆత్మను సంపాదించడమే ఫలించడమేగా రోమపత్రిక మొదటి అధ్యాయం 13లో చూస్తాను. ప్రాక్టికల్ హోలీనెస్ పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండటం ఫలించడంగా రోమపత్రిక 6:22లో చూస్తాను. దాతృత్వం దానం చేయటం, మనకు కలిగిన వాటిని కొందరితో పంచుకోవడాన్ని ఫలించడముగా అదే రోమపత్రిక 15:27లో చూస్తున్నాం. తర్వాత సత్కార్యాలు చేయడాన్ని ఫలించడముగా మన కొలసి పత్రిక 10:10లో చూస్తున్నాం. జీహో ఫలం దేవుణ్ణి ఆరాధించటం, దేవుని స్తుతించటం, దేవునికి జీహో ప్రైజింగ్ అర్పించటం ఫలంగా, జీహో ఫలంగా హెబ్రీ పత్రిక 13:15లో చూస్తాం. ఆత్మ ఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశ నిగ్రహం, ఈ 9 ఫలాల కొరకు గలతి పత్రిక 5:22-23 చూస్తున్నాం. కానీ 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించడం అన్నప్పుడు నీలో ప్రభువు కోరుతున్న ఫలింపు మొదటిగా క్యారెక్టర్ సెట్ అవటం, సంతోషము, సమాధానం, కోపం తగ్గిపోవటం, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఆత్మఫలంలో మనం చూస్తున్నాం. ప్రభువుని ఆరాధించడం, ప్రభు సన్నిధిలో కనబడటం, ప్రభుకు స్తుతులు చెల్లించడం, అవన్నీ కూడా జీవఫలంగా మనం చూస్తున్నాం. సత్కార్యాలు దేవునికి ఇష్టమైన కార్యాలు, సమాజానికి పనికొచ్చే కార్యాలు, పేదవాళ్ళని ఆదరించడం, లేని వారికి మనకు కలిగిన దాంతో కొంతవారికి పాలివ్వటం, దాని సత్కార్యాలుగా మనం చూస్తున్నాం, దాతృత్వంగా చూస్తున్నాం, సువార్త ప్రకటన, పరిశుద్ధ జీవితం, ఇవన్నీ ఫలాలుగా బైబిల్ రాయబడుతున్నాయి. ఏదైనా ప్రభు నీ దగ్గర నుంచి కోరుతుంది ఒకటే, నీకెంత ఇచ్చాను నువ్వు తిరిగి ఎంత సంపాదించావు, నీకెంత ఇచ్చాను నువ్వు ఎంత సంపాదించావు అన్నదాన్నే ప్రభు అడుగుతుండగా, అప్రిలరా మనం అందరము ఒకేలాగా ఫలించాలని మాట్లాడడం లేదు, కానీ ఒకటి దేవునికి ఏమి ఇచ్చాడు, తిరిగి నువ్వు దేవుని కొరకు దాని ద్వారా ఏం చేయగలుగుతున్నావు అన్నదే ఈ ఉదయ కాల సమయంలో మన ముందున్న ప్రశ్న. కాబట్టి ప్రియులారా, ముఖ్యంగా దేవుడు 4 నేలలను మన ముందుంచాడు, 4 రకాల నేలలను మన ముందుంచాడు. ఇందుకే నీ స్థితి ఏ నేలను పోలిందిగా ఉంది, త్రో పక్కన పడ్డ విత్తనంగాను ఉన్నావా, రాతి నేలలు విత్తబడ్డ విత్తనంగాను ఉన్నావా, ముండ పంటలో విత్తబడ్డ విత్తనంగాను ఉన్నావా, మంచి నేలలు విత్తబడిన విత్తనంగాను ఉన్నావా. దేవుడి ఉదయకాల సమయంలో మన హృదయ వైఖరి ఎలా ఉందో చెక్ చేసుకోమని ఆయన తన వాక్యం ద్వారా ఈ మాటలన్నింటిని మనం ముందుంచినప్పుడు ఏమాత్రం హృదయాన్ని కఠినపరచుకోకుండా, ఏమాత్రం మనల్ని మనం మోసపుచ్చుకోకుండా, ఏమాత్రం సాతాను మనం మోసపుచ్చడానికి సాతానికి అవకాశం ఇవ్వకుండా మనల్ని మనం పరీక్ష చేసుకోవటం మనకు మంచిది అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుండగా, ఒకసారి మళ్ళా చెప్తున్నాను, దయచేసి ఏదో ఒక సమయంలో ఖాళీ చేసుకుని ఈ 13వ అధ్యాయంలో విత్తుబడిన ఉపమానం గురించిన భావాన్ని మీరు చదవండి. మీకు దేవుడు ఈ విషయాన్ని బట్టి ఇంకా చాలా విషయాలు అర్థం చేయిస్తాడు. నా మటుకు నేనైతే ఒకటే అంటాను, దేవుడు శాశ్వతుడు, ఆయన నిత్యము ఉండేవాడు. కేవలం మానవుడు పరదేశి యాత్రికుడుగా బైబిల్ రాయబడింది. కొంతకాలం ఉండి మరలా తిరిగి దేవుడు న్యాయసింహాసనం ముందు ప్రత్యక్షం అవడానికి వెళ్ళాలి. మనం అందరం ప్రభు తీర్పును ఎదుర్కోవాలి. రిక్తహస్తాలతో ఒట్టి చేతులతో ప్రభు దగ్గరికి వెళ్ళి ఎంత ఇచ్చాను అన్నప్పుడు నాకు ఒకటి ఇచ్చావు, ఆ ఒకటి నేలలో కప్పెట్టాను, ఆ ఒకటి తీసుకుని ఫూలిష్ గా సమాధానం చెప్పి చెడ్డ దోషుడా వెలుపల చీకట్లోకి పోవు అన్న తీర్పును దేవుని చేత పొందుకోకుండా బలా మంచి దాసుడా, బలా మంచి దాసుడా అని ప్రభు చేత ఆ మాట అనిపించుకోవడం కొరకు సిద్ధపడాలని ప్రభు మాట్లాడుతుండగా సాతానికి అవకాశం ఇవ్వకుండా, ఒకవేళ నేను ఫలానా స్థితిలో ఉన్నా, నా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనుకుంటే, ఒకవేళ నువ్వు స్టేజ్ 2 లో ఉంటే ఆ పరిస్థితిలో ప్రభు సహాయం, ప్రభువా నేను ఎలా ఉన్నా నాకు అర్థమవుతుంది, నేను మారాలి, ఈ స్థితి నుంచి బయటకు రావాలి, సహాయం చేయమని ప్రభువుని అడగండి, తప్పకుండా ప్రభు సహాయం చేస్తారు. స్టేజ్ 3 లో ధనమోసం చేత, ఐక విచారాల చేత, ఆ సుఖభోగాల చేత శోధించబడుతున్నాం. తిండి వల్ల, మత్తు వల్ల మన హృదయం మత్తుగా ఉండిపోతుంది. అజాగ్రత్తగా ఉంటున్నాం అనుకున్నప్పుడు ప్రభువుని అక్కడే అడగండి, ప్రభు నా హృదయ వైఖరి ఎలా ఉంది, సహాయం చేయమని అడగండి, ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. ఆ మాటలు ముగిస్తా ఉన్నాను. దయచేసి ఏదో ఒక సమయంలో ఖాళీ చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభు ఇంకా చాలా విషయాలను ఆయన మనకి బయలుపరచడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించిన గాక. ఎవరికైనా ఈ కాన్సెప్ట్ మీద డౌట్స్ ఉంటే అడగొచ్చు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడతా ఉంది. మనం ముగించుకుందాం, ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. సమయం తీసుకోవచ్చు, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.
మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో ఉండండి. ది పర్సన్ యు ఆర్ స్పీక్
మహేష్ బ్రదర్.
ఆ బ్రదర్, ప్రభాకర్ బ్రదర్.
మహేష్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. ఈ ఆత్మ ఫలాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
గలతీ 5:22 రాసుకోవాలి
చెప్పారు.
గలతీ 5:22 5:22 22:22 ఒకసారి మీరు చదివి నాతో పర్సనల్ గా మాట్లాడండి. సమయం ఎక్కువ తీసుకుంటది కాబట్టి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అమరావతి గారు చెప్పండి.
హలో,
అమరావతి గారా మాట్లాడేది? చెప్పండి చెప్పండి అమ్మా.
లోతైన జీవితం కావాలంటే ఏ రీతిలో ఉండాలని?
లోతైన జీవితం కోసం 4 మాటలు తీసుకొచ్చామ్మా. మొదటి మాట అంటే అపొస్తలుల కార్యాలు 2:43 ఆదిమ సంఘం వాళ్ళంతగా ఎదగడానికి, వాళ్ళంతగా బలపడడానికి, ఆ సంఘం అలా పునాదితో కట్టబడ్డానికి 4 కారణాలు అక్కడ చూస్తాం. మొదటి మాట అక్కడ ఏముంటుందంటే 2:42 అపొస్తలుల కార్యాలు 2:42 వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసముందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి అని రాయబడింది. కింద 46 వరేక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టు విడుచుచు, దేవుని స్తుతించుచు ఉన్నారు అన్న మాట రాయబడుతుంది. ఈ 2 మాటలు ఆధారం చేసుకుని 4 మాటలు చెప్పవచ్చు. బోధ విషయంలో జాగ్రత్త పడాలి, ఆసక్తి చూపించాలి, ఎక్కువగా వాక్యం చదువుతూ ఉండాలి. 2, ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండాలి, సంఘ ప్రార్థన జీవితం ఉండాలి. మనంతట మనం ప్రార్థన చేసుకోవాలి, ఫెలోషిప్ గా కలిసి ప్రార్థన చేసుకోవాలి. 3, ఫెలోషిప్ ఉండాలి. దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు, పరలోకం కొరకు ఆశ కలిగిన వాళ్ళు, వెళ్తున్న వాళ్ళందరితో సహవాసం కలిగితే ఒకరిని బట్టి ఒకరు పురుగొలుపు పడతారు, ఒకరు నునుగచ్చిగా ఉంటే మరొకరు ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకే మన స్నేహితులు ఇలాగుంటే మనం అలాగే ఉంటాం. కాబట్టి మన సహవాసాన్ని మనం బలపరుచుకోవాలి. ఈ 3 చేస్తూ అంటే బోధ, బైబిల్ టీచింగ్ విషయంలోను, ప్రేయర్లోను, ఫెలోషిప్లోను, ఈ 3 విషయాల్లో మనం బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కిందకు వచ్చేసరికి 46 దేవుని స్తుతించుచు అన్న మాట కూడా ఉంటది. అంటే దేవుని స్తుతించడం అంటే ఆ పాటలు పాడడం మాత్రమే కాదు, కానీ సువార్తలో కూడా ఇన్వాల్వ్ అవ్వటం, సువార్తలు ఇన్వాల్వ్ అవ్వడం, పాటలు పాడడం, కలిగిన దాన్ని మిగతా వాళ్ళకి ఇవ్వటం, పరిచర్యలో కూడా ఈ 4, ప్రార్థన, బోధ, సహవాసము, పరిచర్య, ఈ 4 విషయాల్లో మనం బాగుంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో బలవంతులం అవుతాం. ఇంకా డౌట్స్ ఏమంటే అడగొచ్చు.
అన్నా మహేష్ అన్నా.
బ్రదర్ రాజేష్ బ్రదర్.
అన్నా ఇప్పుడు 30 అంతలు 60 అంతలు 100 అంతలు అన్నారు కదన్నా
బ్రదర్,
అది మనం దేవుని దగ్గర నుంచి మనం తీసుకున్న తలంతలు, అంటే ఒక తలంత తీసుకుంటున్నావా, రెండు తీసుకుంటున్నావా, 5, అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి మనం తర్వాత ఇది పొందుకోవడం అన్నా లేకపోతే ఏంటనేది?
అంతే, దీన్ని తీసుకెళ్లి 5 తలంతులు ఉపమానానికి లింక్ చేస్తే దేవుడు ఎంత ఇచ్చాడు దాని తగ్గట్టుగా వారు ఫలిస్తున్నారు. ఎంత ఉంటే
దేవుడు ఇచ్చేదన్నా మనం దేవుని దగ్గర నుంచి తీసుకున్న దాన్ని బట్టి మనం ఫలిస్తాం అన్నా?
దేవుడు ఇచ్చిన దాన్ని బట్టే, మనం తీసుకోవడానికంటే ఏమి లేదు. దేవుడు ఎంత ఇస్తే అంతే
అన్నా,
దేవుడు ఎంత ఇస్తే అంతే. ఇప్పుడు ఒక మాట అంటాను, ఉద్యోగం లేనివాడు దేవుని కోసం తనకున్న స్థితిలో ఫలించాలి, ఉద్యోగం ఉన్నవాడు తనకున్న స్థితిలో ఫలించాలి. అర్థమవుతుంది కదా? అంటే ఉద్యోగం లేదు కాబట్టి నేను ఇంతే అన్నానికి లేదు, ఉద్యోగం ఉంది కాబట్టి నేను ఇంతేనా లేదు. ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఐపీఎస్ కొట్టడానికి చాలా తెలివితేటలు ఉంటాయి, అంటే చాలా ఎక్కువ ఇచ్చాడు దేవుడు. అతను ఐఏఎస్ అయ్యాడు, ఐపీఎస్ అయ్యాడు కాబట్టి తన పొజిషన్ బట్టి కూడా దేవుడు చాలా ఇచ్చాడు. ఐపీఎస్ లు ఐఏఎస్ లకి సమయం లేదు, మేము దేవుని కోసం ఫలించమంటే దేవుడు ఒప్పుకోడు. నీకు ఎక్కువ ఇచ్చాను, నువ్వు ఎక్కువ ఫలించాలి. నేను డిఎస్పీని, నేను సిఏని, నేను ఎస్ఏని, నేను స్టేషన్ ఎస్హెచ్ఓ అని నా దగ్గర కుదరదంటే ఎక్కువ ఇచ్చాడు నీకు. నీకు ఎంత ఎక్కువ ఇచ్చాడో అంత ఎక్కువ అడుగుతాడు. ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడుతుందో వారి దగ్గర నుంచి ఎక్కువ కోరబడుతుంది. కాబట్టి నేను చేయడానికి లేదు, కుదరదన్నానికి లేదు, కాబట్టి ఆ స్థాయిలో మనం ప్రభు కోసం చేయాలి. రైట్ బ్రదర్, ఇంకేం డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేకపోతే ముగింపు ప్రయాణం చేసి ముగించుకుందాం. శాలేం అని ఉన్నారు లైన్ లో, శాలేం రాజశే గారు. అన్నా ముగింపు ప్రార్థన చేయండి.
ఓకే బ్రదర్. మేము నమ్మకం కలిగిన మా ప్రియ పర్లగుప్త అండి, మీ పరిశుద్ధమైన నామని బట్టి ఉదయం కాల సమయంలో నేను ఈ విధంగా మేమందరం సెల్ కాన్ఫరెన్స్ లో చేరటానికి మేమందరి అనుగ్రహించిన మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏ స్థితిలో మేము తెలుగుపడ్డాం ప్రభువా, దాంట్లో మేము బహుగా ఫలించడానికి మీ కృప మాకు అనుగ్రహిస్తున్నారు, దాన్ని మేము ఫలించడానికి కూడా మీ సహాయం దయచేయండి. అయినా మీ దాసుని హృదయ కాలశంలో నేను మీరు మీ కృపను అనుగ్రహించి ఆయన వాక్యాన్ని పంచుకుంటానికి మీ సహాయం దయచేశారు. నేను 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలింపు అయినా మంచి నెలను పడిన విత్తనం వల్ల బహుగా ఫలించడానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని ఉంటుండగా మీ చిత్తానుసారంగా అలాగా ఫలించడానికి ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుతున్నాం. ఆయన దావీదు మహారాజు తనకున్న గొప్ప స్థితిలో కూడా మిమ్మల్ని మరొక మిమ్మల్ని ధ్యానిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ఆయన మీకు ఇవ్వవలసిన సమయాన్ని నేను ఇస్తూ బహుగా ఫలించబడినట్టు మేము చూస్తున్నాం. నేను అలానే మా జీవితాల్లో మాకు ఇచ్చిన స్థితిని బట్టి మేము అనేకులకు నేను ఫలించే వ్యక్తులుగా, మిమ్మల్ని ఆకర్షించే వ్యక్తులుగా నేను ఉండటానికి ప్రతి ఒక్కరిని ఉదయ కాల సమయంలో ఆశీర్వదించమని అడుగుతున్నాం. నేను చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, ఆత్మీయ స్థితిలో బలపరచండి. నేను అనేక శోధనలు, నేను అనేక ఇబ్బందులు నేను ఎదురవుతుంటుండగా ఉద్యోగాల్లో నేను మీ కృప నేను మీరు అనుగ్రహించి వాటిలన్నిటి నుంచి నేను మీ కాపుదలలో కాపాడమని అడుగుతున్నాం. నేను చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఉదయ కాల సమయంలో నేను మీ కృపలో నింపి బలపరచమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని, మరి మీ చిత్తమైతే మీరు ఆకలి ఆలస్యమైతే మరలా మేము కలుసుకొని ఆయన మీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా ముందున్న నూతన ప్రభుత్వాల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయన భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తుంటుండగా వాటిన్నింటిలోనైనా బలపరిచి కాపాడమని, మరి విశేషంగా నేను ఈ సెల్ కాన్ఫరెన్స్ లో చేరిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, ఆయన వారి ఉద్యోగాలను, మీ కాపుదలను సమస్తాన్ని అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, నేను వాక్యం అందించి ఆయన ఇదిగా బహుగా ప్రయాసపడుతుంటున్నా సోదరుడు మహేష్ మీద ఉన్న కుటుంబాన్ని, ఇంకా బ్రదర్స్ అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరే మరి నాకంత ప్రభావాలు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అన్న బెనిడిక్షన్ కూడా ఇవ్వండి, ఆశీర్వదించండి.